ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ఈరోజు కార్యక్రమం ఎరువుల కొనుగోలులో మెలకువలు.
ఏం లక్ష్మమ్మ, మంచిగున్నావా అనే?
ఆ గంగమ్మ, మంచిగానే ఉన్నా గాని నువ్వు మంచిగున్నావా?
ఆ మంచిగున్నా. అవు ఎడకో పోతున్నట్టున్నావు గదే.
అవును చెల్లే, సేటు దగ్గరికి పోతున్నా.
సేటుగాడిక గిప్పుడెందుకే?
ఆ గదేనే, గా పిండి బస్తాలు వచ్చినాయంట, తెచ్చుకుందామని పోతున్నా.
అగ్గో, గింత జల్లు వచ్చినాయా పిండి బస్తాలు?
అవును చెల్లే, వచ్చినాయంట. నాకు వాళ్ళు చెప్పిండ్రు వచ్చినాయని.
వస్తే వచ్చినాయి గాని గిప్పుడు కొనుడుదేనికే, తర్వాత కొందు గాని తీరం.
ఏ అద్దు చెల్లే, గిప్పుడు తీసుకుంటే మంచిది, మళ్ళా ఆలస్యం అయితే ఆయన్ని కూడా అయిపోతాయి.
అయ్యో, ఇంకా వానలు కూడా సురువు కాలేవు కదని గప్పుడే పిండి బస్తాలు ఎందుకు?
వానలు పడేదాకా చూసుకుంటా కూసుంటే ఆ పిండి బస్తాలు అయిపోతాయి. అందుకే ముందే ఓ 4 బస్తాలు తెచ్చి ఇంట్లో పెడితే అవసరానికి వాడుకోవచ్చు.
ఇక సరే, ఏం చేద్దాం, నడువు మరి. ఇక నేను కూడా అడుగుతా సేట్ని, పిండి బస్తాలు అప్పటిదాకా ఉంటాయో ఉండవో.
సరే నడువు పోదాం, ఎంతకైనా మంచిది, పైసలు తెచ్చుకో, వీలైతే నువ్వు కూడా కొందు గాని.
సరే తెచ్చుకుంటా గాని నడువు కదా, పోదాం. అవు గడ ఓలో మాట్లాడుతున్నారు గా లోలే.
ఇంకోలే మన సాయవ్వ, నడు ఏం మాట్లాడుతుందో అడుగుదాం.
ఏం సాయక్క, ఏమో మాట్లాడుతున్నావు, ఏమైంది?
ఏం లేదు గంగమ్మ, పిండి వస్తాలు వచ్చినాయంట, కొందామని పోతున్నా.
అయ్యో, అగడి వల్లే పోషి మొగుడు మింగినట్టు గింతాగం ఎందుకు అవుతున్నారే?
అగో నీది కూడా కథ బాగానే ఉంది. జరంత ముందే కొని పెట్టుకుంటే మంది వేసే ఆలకి ఏం కట్టముండదు, అందుకే ముందు కొనాల పిండి.
ఆ ముందే కొంటే జరంత పైసలు తక్కువకిస్తాడు, మళ్ళా అప్పటికి మందుల కోసం తిరుగుడెందుకు, అదంతా కష్టం ఎందుకని ముందే కొంటున్నా.
గట్లేందే, ఎప్పుడు ఒకటే ధరకిస్తాడు కదనే.
లేదే, మన సేటు జరంత ఎక్కువనే తీసుకుంటాడు.
గట్లెందుకు, బస్తా మీద జరంత ధర రాసి ఉంటది కదా, ఆ ధరకే ఇస్తాడు. జరంత మనకు తెలిసినట్టుగా మాట్లాడితే ఆళ్లే సూచిస్తారు.
ఆ మస్తు చెప్పినావు గంతి, ఉన్న ధరకు కాదు, ఇంకా 2 దినాలైతే గా సేటు బస్తాలే లేవంటాడు.
అవు, గవే బస్తాల్ని దాపెట్టుకుని పిండి వేసే టైం మీద 10-100 ఎక్కువనే తీసుకుంటాడు గాని తక్కువైతే తీసుకోడు.
అంటే మరి ముందే వర్షాలు పడతలేవు గాని పిండి కొన్నాక పంట ఇకపోతే పిండి కొన్న పైసలన్నీ దుప్పపాలైతాయి కదా.
మరి ఎట్లనే, ఇప్పుడు పిండి కొందామా వద్దా?
ఏమో గాని నాకైతే తెలియదు. మొన్న రేడియోలో ఇది కిసాన్ కాల్ సెంటర్ అని ఒకటి ఉంటదంట కదా, దానికి ఫోన్ చేస్తే మనకేమన్నా ఉంటే చెప్తారట. మరి ఫోన్ చేద్దామా?
మళ్ళా ఫోన్ కి పైసలా?
అయ్యో, దానికి ఏం పైసలు పడవంటనే, అది ఫ్రీ అంట.
అయితే మరి జల్దీ చెయ్యు.
గా నంబర్ ఏదో నీ దగ్గర ఉందా?
గదేదో ఉందే, 1800 అనుకుంటే, నాకు గంత తెలియదు గాని ఫోన్లు అయితే ఉన్నది, మరి చూస్తావు.
సరే అయితే చూడు.
దొరికింది, కలుపుతున్నా మరి.
హలో నమస్తే, ప్రతినిత్యం రైతు సేవలో కిసాన్ కాల్ సెంటర్, చెప్పండి.
హలో నమస్తే మేడం.
నమస్తే, మీరు చెప్పండి అమ్మా, ఎక్కడ నుండి?
అమ్మా నా పేరు గంగమ్మ, నేను ఇది పాలమూరు నుంచి మాట్లాడుతున్నా.
ఓకే గంగమ్మ గారు, మీకు ఏ విధంగా సహాయపడగలమో చెప్పండి.
ఏం లేదు మేడం, మొన్న మా ఊర్లో ఇట్లా పిండి వచ్చింది అన్నమాట, అందరు కొనుక్కుంటున్నారు. మరి కొనుక్కోవాలో అది అర్థమైతలేదు, ఏం చేయమంటారు మేడం?
కొనొచ్చమ్మా, ఏం కాదు.
ఇగో అట్లా కాదు మేడం, ఇప్పుడు వర్షాలు పడతలేవు కదా, వర్షాలు పడితేనే మేము పంటలు వేసుకుంటాం, లేకపోతే ఇయ్యం. ఇప్పుడు మాకు తెలియదు కాబట్టి ముందే ఒకవేళ పిండి కొనుక్కొని పెట్టుకున్నాం అనుకో, ఆయన తప్పు ఇట్లా వర్షం పడకపోతే మేము పంటలు వేయం కదా, మళ్ళీ వచ్చే ఏడాదికి వాడుకోవచ్చా? అవి
వాడుకోవచ్చమ్మా, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఉంటది.
ఏం జాగ్రత్తలు మేడం? గిన్నెలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలా?
ఖచ్చితంగా తీసుకోవాలమ్మా. ఏంటంటే చెప్తాను, బస్తాలను తేమలేని ప్రదేశాల్లో నిల్వ ఉంచాలి, అంటే కింద కర్రలు పెట్టి బస్తాలు నేలకి తగలకుండా చూడాలి. సంచి మూతి భాగం విప్పి ఉంచకూడదు. అదే విధంగా కల్తీ ఎరువులు, నాసిరకం ఎరువులను కొనకూడదు.
గదేంది మేడం, గదేమన్నా పాలానయ్యా కల్తీ ఉండడానికి మీరు కూడా అంటారు గాని.
అలా కాదమ్మా, ఎరువులలో కూడా చాలా రకాల కల్తీలు జరుగుతున్నాయి. ఇవాళ రేపు కల్తీ దేనిలోనైనా జరగవచ్చు, అవి తినే పదార్థాలు కాని ఎరువులు కాని.
ఓహో, గట్లనా మేడం. అయితే మరి ఈ కల్తీ జరుగుతుందని మాకెట్లా తెలుస్తుంది మేడం?
కల్తీ ఎలా జరుగుతుందంటే, ఎరువు కాని పదార్థాన్ని ఎరువులో కలిపి అమ్మడం ద్వారా, తక్కువ పోషకాలు ఉన్న ఎరువులను ఎక్కువ పోషకాలు ఉన్నవిగా అమ్మడం ద్వారా, ఇంకా ఎరువు బస్తాలలో ఉప్పు లేదా ఇసుకను కలిపి అమ్ముతున్నారు.
ఓహో అవునా. మరి ఇప్పుడు మీరు అన్నారు కదా ఇవి కలుపుతారు అని చెప్పేసి, మరి అవి మాకెట్లా తెలుస్తుంది, మేమేమైనా వేయచ్చా?
ఈ కల్తీలను మీరు కొన్ని సులభ పరీక్షల ద్వారా గుర్తించవచ్చు.
పరీక్షల గవేంది మేడం, మేము చేసుకుంటామా అవి?
అవునమ్మా, ఈ పరీక్షలు మీరు కూడా చేసుకోవచ్చు.
ఎట్లా చేసుకోవాలి మేడం?
ఎలా అంటే, ఈ పరీక్షలకి 4 నుండి 5 గ్రాముల ఎరువుని పరీక్ష నాళిక లేదా మీ దగ్గర గాజు గ్లాస్ లో తీసుకుని, దానికి సుమారు 10 మిల్లీలీటర్ల స్వచ్ఛమైన నీటిలో కరిగించి పరీక్ష చేయవచ్చు.
అంటే ఇప్పుడు ఏ ఎరువైనా గిట్లనే చేసుకోవాలా?
అవునమ్మా, ఏ ఎరువైనా అంటే కొన్ని ఎరువులకి కొన్ని రకాలుగా చేసుకునేది ఉంటది. ఇప్పుడు యూరియా ఉందనుకోండి, అది సులభంగా నీటిలో కరుగుతుంది. అందుకనే ఆ యూరియా ద్రావణం ఒకవేళ నీటిలో కరిగిన తర్వాత దానిని మీరు తాకినట్టయితే అది చల్లగా ఉంటది, ఇంకా దాని రంగు కూడా స్వచ్ఛంగా ఉంటది. ఇలాంటి స్వచ్ఛమైన ద్రావణం ఏర్పడితే దాంట్లో కల్తీ లేనట్టు.
అంటే మళ్ళీ ఒకవేళ ఈ ఇప్పుడు మీరు చెప్పారు కదా స్వచ్ఛమైన ద్రావణం అనుకుంటా, అట్లా కాకుండా ఇంకా ఏమన్నా కలర్ గిట్ల వచ్చిందనుకో, అది కల్తీ ఉన్నట్లేనా మేడం?
ఖచ్చితంగా అమ్మా, అది కల్తీ జరిగినట్లే.
అవునా మేడం. మరి ఇప్పుడు ఇదేమో యూరియాలో ఇట్లా అన్నారు, మరి ఇంకా మేము మస్తు ఎరువులు వాడతాం కదా మేడం. ఇప్పుడు అనుకోండి ఈ డిఏపి ఉందంటారు కదా, మరి దానికి ఏం చేసుకోవాలా?
ఏం లేదమ్మా, డిఏపిని నీటిలో వేసి కదిపితే మడ్డి అడుగుకి చేరుకుంటుంది. అదే విధంగా దీనికి నైట్రిక్ ఆమ్లం వేసి కదిపితే మడ్డి అధిక భాగం కరిగి గోధుమ రంగు ద్రావణం తయారవుతుంది.
అంటే మరి వేరే రంగు వస్తే ఎట్లా మేడం? మరి
ఇప్పుడు గోధుమ రంగు తప్ప వేరే ఏ రంగు వచ్చినా అది కల్తీ జరిగినట్లే అమ్మా.
మరి ఎట్లా? మరి
ఇలా మీరు కల్తీని గుర్తించకుంటే మీరు వేసిన మందు వృధా అయిపోయి మీ డబ్బులు కూడా వృధా అవుతాయి.
సరే మేడం, ఇంకా వేరే మందులకు కూడా ఏమన్నా ఉన్నాయా మేడం? మరి
ఇదే కాకుండా అదే విధంగా మీరు అడుగు మందులని 15 15 28 28 0 అనే ఎరువులని వాడతారు కదా, వాటిని వేరు వేరుగా నీటిలో వేసి కదిపినప్పుడు ద్రావణం మడ్డిగా తయారవుతుంది, ఇంకా మరియు చల్లగా కూడా ఉంటుంది. ఇప్పుడు 15 15 15 ఉందనుకోండి, ఈ మందు ద్రావణానికి గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లంని వేస్తే ఎర్ర రంగు ద్రావణంగా మారుతుంది. ఒకవేళ 28 28 0 ఉందనుకోండి, దానికి గోధుమ రంగుతో శుద్ధమైన ద్రావణంగా మారుతాయి.
ఏమో మేడం, మీరు ఎరువులు అంటున్నారు, నీళ్లు అంటున్నారు, ఏమో ఏమో మందుల పేర్లు చెప్తున్నారు, నాకేం అర్థమైతలేదు మేడం. గా మందుల పేర్లు మళ్ళా చెప్పురు మేడం ఒకసారి.
అవునమ్మా, డిఏపికి అయితే నైట్రిక్ ఆమ్లము, ఇంకా 15 15 15 28 28 0 కైతే గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ని కలపాలి.
అయ్యో, గవేందో కూడా మాకు తెలియదు మేడం, మళ్ళా వాటిని కొనుడు ఎందుకు మేడం మేము?
ఏం కాదమ్మా, మీకు అవి తెలియకపోతే ఏమైనా ఎరువులపైన అనుమానం వస్తే పరీక్షకు పంపి వాటి నాణ్యతను తెలుసుకోవచ్చు.
గట్లెట్లా మేడం, గా ఎరువులలో కల్తీలను ఎక్కడెక్కడ చూస్తారో దానికి కూడా ఒకటి ఉంటదా మేడం?
ఉన్నాయమ్మా, ఇవి ఎక్కడంటే మన తెలంగాణలోని హైదరాబాద్ లో ఉన్న రాజేంద్రనగర్, వరంగల్ లో ఈ ప్రయోగశాలలు ఉన్నాయి.
గట్లనా? మరి ఈ ఎరువులలో కల్తీని తెలుసుకోవడానికి గవేమో ప్రయోగశాలలు అన్నారు కదా మేడం, అయితే ఈ మా ఎరువులు ఉంటాయి కదా, అక్కడికి ఎట్లా పంపించాలి మరి?
ఏం లేదమ్మా, మీకేమైనా ఎరువుల నాణ్యత పైన సందేహం వస్తే మీ ప్రాంతపు వ్యవసాయ అధికారికి తెలపాలి, వారు మీ యొక్క ఎరువుల నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపి వాటి యొక్క నాణ్యతను నిర్ధారించడం జరుగుతుంది.
మరి ఒకవేళ మా ఎరువులలో కల్తీ ఉందని తెలిసిందనుకో, అప్పుడు మేమేం చేయాలి మేడం? మేము కొన్న పిండంతా ఉత్తగానే అయిపోతుంది కదా మరి.
అలా కాదమ్మా, మీ ఎరువులలో కల్తీ ఉన్నట్లు తెలిస్తే ఆ డీలర్ ని నిఘా వేయడానికి ఇంకా నిలదీయడానికి అవకాశం ఉంటుంది.
సరే మేడం, మంచే పేరు.
అదే విధంగా మీరు ఎరువులని ప్యాక్స్ అని ప్రాథమిక సహకార సంఘం లేదా సింగిల్ విండో, వీటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వము ఎరువులను సరఫరా చేస్తుంది. దీని ద్వారా సమయానికి డబ్బులు ఉన్న రైతులు వెళ్లి కొనుక్కోగలరు. దీనితో నాణ్యమైన ఎరువులను ఇంకా కల్తీ లేకుండా సరైన మందులు సరైన ధరకి కొనుక్కోగలరు.
అబ్బా, మళ్ళీ అవి ఎక్కడుంటాయో తెలియదు కదా మేడం మాకు, మళ్ళీ మేమైతే మా సేట్ దగ్గరనే కొనుక్కుంటాం ఎప్పుడు, ఏమైతుంది ఏడగొంటే?
అవి ఎక్కడుంటాయంటే అమ్మా, మీ మండల కేంద్రాలలో కానీ గ్రామ పంచాయతీలలో కానీ ఈ సొసైటీలు ఉంటాయి.
అంటే ఇప్పుడు మరి సేట్ దగ్గర ఉన్నమంటారా అద్దంటారా?
ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రం ఈ సహకార సంస్థలలోనే మాత్రమే తీసుకోండి. ఎందుకంటే వీళ్ళ దగ్గర నాణ్యమైన ఎరువులు దొరుకుతాయి, ఇంకా రసీదు కూడా ఖచ్చితంగా ఇస్తారు.
ఈ రసీదు ఎందుకు మేడం?
రసీదు ఖచ్చితంగా తీసుకోవాలమ్మా, ఎందుకంటే ఇది మీకు తర్వాత ఉపయోగపడుతుంది.
అంటే ఎట్లా ఉపయోగపడుతుంది మేడం?
ఈ రసీదు ఎలా ఉపయోగపడుతుంది అంటే, మీరు ఏవైనా ఎరువులు తీసుకున్నప్పుడు కొనుగోలుదారుని సంతకం మరియు తయారీ తేదీ, గడువు తేదీ, ఇంకా రైతు సంతకము మరియు డీలర్ సంతకం ఉంటది. ఒకవేళ మీరు కొన్న ఎరువులు కల్తీ జరిగినట్లయితే వీటి ద్వారా మీరు పంట నష్ట పరిహారం పొందడానికి ఈ రసీదు చాలా ఉపయోగపడుతుంది.
అంటే మాకేమైనా నష్ట పరిహారం దొరుకుతుంది అంటారా? అంతేనా?
అవునమ్మా, ఖచ్చితంగా దొరుకుతుంది.
సరే మేడం, ఇప్పుడైతే నేను మందులు కొనడానికి పోతున్నా, మీరు చెప్పినట్టుగానే రసీదు అయితే తీసుకుంటాం.
సరే అమ్మా. ఇంకా అదే విధంగా మన గవర్నమెంట్ ఖచ్చితంగా పంట వేసే సమయానికి ఎరువులని సరఫరా చేస్తుంది, కానీ కొందరు డీలర్స్ వాటిని ఆసరాగా చేసుకుని బ్లాక్ మార్కెట్ అని చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఎరువుల యొక్క రేటుని పెంచి ఎక్కువ ధరకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా సమయానికి రాష్ట్ర ప్రభుత్వం ఎరువులని సరఫరా చేయడం జరుగుతుంది.
సరే మేడం, మంచిది. ఇంకేమైనా సమస్యలు ఉన్నప్పుడు ఫోన్ చేస్తాం. మంచిది మేడం, పెట్టేస్తున్నా.
సరే అమ్మా, చేసినందుకు ధన్యవాదాలు.
అగో, గీ పిండిలో కూడా గిన్ని కల్తీలు ఉంటాయా? మనకి ఇవన్నీ గిన్ని దినాలు తెలవకపోయా కదనే. అవు, ఇప్పటి నుంచి ఏమన్నా కల్తీ ఉన్నట్టు అనుమానం వస్తే గా మేడం చెప్పినట్టు మన వ్యవసాయ అధికారికి చెప్దాం, వాళ్ళే ఏమన్నా ఏర్పాట్లు చేసి కల్తీ ఉందో లేదో చెప్తారు.
అవు, మంచిగా చెప్పినావు కదా.
సరే మరి, సేటు దగ్గరికి పోదామా పిండి కొనడానికి?
పద పోదాం.
అవు, గీ సేటు దగ్గర లైసెన్స్ ఉందానే?
గా లైసెన్స్ ఏందే?
ఇగో, మొన్న నేను గా రేడియోలో విన్నా, మందులు గాని పిండి గాని ఎవరి దగ్గర కొనాలంటే గా సేటు దగ్గర లైసెన్స్ ఉండాలంటనే.
అవునా? గది ఉంటే ఏమైతదే?
ఏం కాదులే, గాని గా లైసెన్స్ ఉంటే వాళ్ళ దగ్గర నమ్మకంగా కొనొచ్చంట.
అవునా? ఇంకేం చెప్పారు గా రేడియోలో?
పిండి బస్తాలు కొనేటప్పుడు గా సంచుల మూతి తీసి ఉండొద్దంటనే.
ఎందుకట్లా ఉండద్దే? ఏమైతది?
ఏం లేదు, ఇప్పుడు ఇప్పదీస్తుంది అనుకో, దానిలో బరువు పెరుగుతందుకు ఇసుకన్నా ఇంకేమన్నా కలుపుతారట. గందుకే మూత గట్టే ఉన్నదాన్ని కొనాలంట. ఇంకేంటంటే పిండి ముద్దగా గాని తడిసి గాని గడ్డలు గడ్డలు ఉండొద్దంట.
ఎందుకే? ఏమైతది? అందులో ఏమన్నా కలుపుతారా?
అవు, అలాంటి వాటిలో పోషకాలు సరిగ్గా ఉండవంట.
అట్లయితే గా పిండి చల్లితే ఏం లాభం ఉండదు కదనే.
అవునే, పిండిలో పోషకాలు సరిగ్గా లేకపోతే పంటకు వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే. ఇంకేంటంటే పిండి బస్తాలు కొనేటప్పుడు కరెక్ట్ గా 50 కేజీలు ఉందా లేదా చూసుకొని కొనాలంట.
ఏం అవసరం లేదే, అన్ని బస్తాలు ఒకే మాదిరిగా ఉంటాయి.
అవునే, అన్ని ఒకటే రీతిలో ఉంటాయి గాని కొన్ని తూకంలో తక్కువ ఉంటాయంట. అందుకే కొనేటప్పుడు తూకం చూసుకొని కొనడమే మంచిది.
ఓహో, గట్లనా? గందుకేనా నేను ఎప్పుడన్నా పిండి వేస్తుంటాయి కదా, అప్పుడప్పుడు ఎక్కువ దూరం వస్తుంటది, ఒక్కొక్కసారి తక్కువ దూరం వస్తుంది. గిన్ని దినాలకి విషయం తెలవక నేనే ఒక దగ్గర ఎక్కేస్తున్నా, ఒక దగ్గర తక్కేస్తున్నా అనుకున్నా. ఇంకా
సరే నడువురి, సానా పొద్దువైంది, జల్దీ పోయి పిండి బస్సలు కొందామా.
అవు నడువురి, నడువురి.
కల్తీని కనిపెట్టు, దోపిడిని అరికట్టు. రైతన్నా, వినియోగదారుడిగా నీ హక్కు తెలుసుకో, ఎడాపెడా మోసాల నుండి కాపాడుకో, కొనే ప్రతిదానికి రసీదు తీసుకో, మోసాల నుండి కాపాడుకో.
రైతన్నా, ఎందుకు చింత? వినియోగదారుల సంఘం ఉంది నీ చింత.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
అమ్మా అమ్మా, రేపు నేను స్కూల్కి తొందరగా వెళ్ళాలి, రోజు కంటే ఒక అరగంట ముందే బయలుదేరతాను.
ఎందుకు రజిత, ఏదైనా ఫంక్షన్ ఉందా స్కూల్లో?
అవును, రేపు పీటీఏ మీటింగ్. ఈ విద్యా సంవత్సరం మొదలయ్యాక ఇదే మొదటిసారి. టీచర్లం గనుక మేం ముందే వెళ్ళి అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి.
పీటీఏనా? అదేమిటి, నాకు అర్థం కాలే, సరిగ్గా చెప్పు.
పీటీఏ అంటే పేరెంట్ టీచర్ అసోసియేషన్, అంటే తల్లిదండ్రులు టీచర్ల సంఘం అని అర్థం. అంటే మా స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్లు అందరం కలిసి సమావేశమవుతాం.
ఎందుకు? ఏ టీచర్ అయినా పిల్లల్ని కొట్టారా ఏమిటి? ఆ విషయం అడగటానికి వాళ్ళమ్మా నాన్నలు వస్తున్నారా? జాగ్రత్త అమ్మోయ్, మిమ్మల్ని కొట్టగలరు.
ఎందుకు, నీకు మీ అమ్మమ్మ గుర్తొచ్చిందా? నీ చిన్నప్పుడు నీ బాక్స్ ఎవరో తీసుకుంటే వెనక్కిప్పించలేదని టీచర్ మీద కొట్లాడి గొడవ చేసిన విషయం గుర్తొచ్చిందా ఏమిటి?
నిజంగానే అదే గుర్తొచ్చింది. మా అమ్మమ్మ ఆ రోజు ఎంత గోల చేసిందని, విన్న వాళ్ళకి టీచర్ గారే నా బాక్స్ తీసుకెళ్లారేమో అన్నట్లుగా చేసింది. పాపం పార్వతమ్మ టీచర్, ఎంత మంచిదో. మా అమ్మమ్మ అరిచినా కూడా నిశ్శబ్దంగా అన్ని భరించింది. అరచి అరచి అలసిపోయి మా అమ్మమ్మ చల్లబడ్డాక అప్పుడు ఆమె మాట్లాడింది. అసలు సంగతి ఏమిటంటే, నేను బాక్స్ స్కూల్లో మర్చిపోయాను. పార్వతమ్మ టీచర్ బీరువాలో దాచిపెట్టారు. ఆ సంగతి చెప్పి నాకు బాక్స్ ఇచ్చేశారు. అంతేకాదు, నేను స్కూల్కు వచ్చేటప్పుడు ఏం ఇంట్లో మర్చిపోతాను, ఇంటికి వెళ్లేటప్పుడు స్కూల్లో ఏమిటి మర్చిపోతానో అన్నీ చెప్పి కొన్నాళ్ల పాటు ఇంట్లో వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే కొన్నాళ్లకు నాకు అలవాటవుతుందని సలహా ఇచ్చారు. ఇది నాకు చాలా మంచి చేసింది. మా అమ్మమ్మ, పార్వతమ్మ టీచరు మంచి స్నేహితులయ్యారు కూడా.
అమ్మా, నీ అనుభవం నుండి పీటీఏ సమావేశాలెందుకో బాగా చెప్పావు. సరిగ్గా అదే పీటీఏ సమావేశాల ఉద్దేశ్యం. పిల్లల గురించి క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు తల్లిదండ్రులు. అంటే వాళ్ళ బలాలు, బలహీనతలు, భయాలు, ఆందోళనలు, ఆశలు, ఆశయాలు తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు. పిల్లలకు ఎలా బోధించాలో నైపుణ్యం గలవారు టీచర్లు. ఎంతవరకు గ్రహించగలుగుతున్నారు, నేర్చుకుంటున్నారు, చేయగలుగుతున్నారు, ఏం విషయంలో ఆసక్తి ఉంది, ఏ సబ్జెక్టులో రాణించగలరు, ఎలాంటి స్నేహితులున్నారు, ఇవన్నీ టీచర్లు చెప్పగలరు. ఈ ఇద్దరు అంటే తల్లిదండ్రులు, టీచర్లు ముఖాముఖి మాట్లాడుకుని పరస్పరం తెలుసుకుంటే ఆ విద్యార్థిని బలపరచవచ్చు కదా.
సదుద్దేశమే. దీని గురించి మరికొన్ని విషయాలు చెప్పు. నేను ఇరుగు పొరుగు వాళ్లకు చెప్పి వాళ్ల పిల్లల స్కూళ్లలో ఇలాంటి సమావేశాలు జరిగినప్పుడు తప్పకుండా వెళ్ళమంటాను.
సరే అమ్మా, చెప్తా విను. తొలి పీటీఏ అమెరికాలోని వాషింగ్టన్ లో ఫిబ్రవరి 17వ తేదీ 1897వ సంవత్సరంలో జరిగింది. అప్పట్లో దాన్ని కొందరు పీటీఎస్ఏ అని కూడా అనేవారంట. అంటే అందులో స్టూడెంట్స్ ని కూడా సభ్యులుగా పెట్టుకునేవారట. ఆ తర్వాత పీటీఏ యొక్క ఉపయోగాలు గ్రహించాక అన్ని ఖండాలు, దేశాలు ఆచరణలోకి తెచ్చుకున్నాయి. మనం చరిత్రలోకి వెళ్తే వెనుకటి మన గురుకులాలు అంతే కదా. గురుకులంలో చేర్చేటప్పుడు అప్పుడప్పుడు అడపాదడపా తల్లిదండ్రులు తప్పకుండా వెళ్లి గురువుగారిని కలిసి తమ బిడ్డ ఎదుగుదలని తప్పకుండా కనుక్కునేవారు కదా. అలాంటిదే ఇది కూడా. పాఠశాల కార్యకలాపాల్లో తల్లిదండ్రులను భాగస్వామ్యులను చేయాలనేదే ప్రధాన ఆశయం. అందువలన మెరుగైన విద్యను పిల్లలకు అందించగలమని నమ్మకం. అందుకు ఈ సంఘం కొన్ని ఉద్దేశాలతో పనిచేస్తుంది. ఆ విషయాలేంటంటే, మొదటిది పాఠశాల పట్ల, విద్యా బోధన పట్ల తల్లిదండ్రుల అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఇవ్వడం. రెండోదేంటంటే, టీచర్లు వ్యక్తిగతంగా ప్రతి విద్యార్థి పురోగతిని తల్లిదండ్రులకు తెలియజెప్పే అవకాశం ఇవ్వడం. మూడోది విద్యార్థుల అభివృద్ధి కోసం సమిష్టిగా ఒక జట్టుగా కృషి చేయడం. నాలుగవది పాఠశాల యాజమాన్యంతో మౌలిక సదుపాయాల ఏర్పాటులో తల్లిదండ్రులను భాగస్వామ్యులను చేయడం. ఐదవది పారదర్శక విధానం ద్వారా విద్యా విధానంలోని సమస్యలను, విద్యార్థుల వ్యక్తిగత సమస్యలను సమయానుసారంగా పరిష్కరించడం.
ఈ ఉద్దేశాలను వింటుంటే పీటీఏ సమావేశం వలన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లు, పాఠశాల యాజమాన్యం లాభపడతారన్నమాట.
అవునమ్మా, నువ్వు చెప్పిన వాళ్ళకే కాదు, అది సమాజానికి కూడా ఉపయోగమే. ఎందుకంటే మొక్కై వంగనిదే మానే వంగునా అని సామెత కదా. మొక్కగా ఉన్నప్పుడే విద్యార్థి సమస్య తెలుసుకుంటే, సవరిస్తే శ్రేష్టమైన చెట్టుగా ఎదుగుతాడు. చెట్టు అందరి కోసం కదా, అందరమంటే సమాజం.
అవునవును, బాగా చెప్పావు. నాకు ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. మన చుట్టూ ఎందరో అధికారులుంటారు, శాస్త్రవేత్తలుంటారు, డాక్టర్లుంటారు, కవులు, రచయితలు, టీచర్లు, పోలీసులు, డ్రైవర్లు, మెకానికులు, విద్యావేత్తలు, చెప్తే పెద్ద లిస్టు. అందరూ పాఠశాల ద్వారా ప్రయాణించిన వారే కదా. వేరే ఊరు వెళ్ళుండకపోవచ్చు, కొండలు అడవులు చూసుండకపోవచ్చు, ఏ ప్రదేశం దేవాలయం దర్శించకపోవచ్చు, ట్రైన్లు బస్సులు ఎక్కిండకపోవచ్చు, కానీ పాఠశాల మెట్లు ఎక్కని వారుండరు కదా. ముందు అంగన్వాడీ, చిన్నబడి, పెద్దబడి, కాలేజీ. అమ్మో, ఇన్నాళ్ళు ఆలోచించలేదు కానీ పాఠశాల ఎంత ముఖ్యమైనదో కదా.
అవునమ్మా, నువ్వు చాలా చక్కగా విశ్లేషిస్తున్నావు. అందుకే పీటీఏల సమావేశాన్ని తప్పకుండా నిర్వహించాలని పిల్లల మనస్తత్వ శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు.
పీటీఏ సమావేశం రోజు మీరేం చేస్తారు?
ముందుగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల క్లాస్కెళ్లి టీచర్లను కలుసుకుని పరస్పరం యోగక్షేమాలు కనుక్కొని పిల్లల యోగక్షేమాలు కూడా చెప్పుకుంటారు. ప్రత్యేకంగా ఏమైనా సమస్యలుంటే తెలుసుకుంటారు. తర్వాత యాజమాన్యం సమావేశం నిర్వహిస్తుంది. ప్రతిసారి తప్పకుండా ఏదో ఒక అంశంపై నిపుణుల ప్రశంసాన్ని ఏర్పాటు చేస్తారు. ఆరోగ్యం, పోషణ, శాస్త్రీయత, వినోదం, సంగీతం, సాహిత్యం, ఇలా ఎన్నో అంశాలపై ప్రసంగాలు ఏర్పాటు చేస్తారు. అవి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి.
పీటీఏ వల్ల ఎవరికి ఎక్కువ ఉపయోగం అంటావు?
అందరికీనమ్మా. ముందుగా విద్యార్థులకు, టీచర్లకు ఎలా ఉపయోగమో చెప్తాను. టీచర్లలో బాంధవ్యం బలపడుతుంది. పారదర్శకత ఉండటం వలన భయాందోళనలు తొలగిపోతాయి. స్నేహపూరిత వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇతరుల పట్ల వాళ్ళ ప్రవర్తన, అందరితో కలిసిమెలిసే గుణం పెరుగుతుంది. చదువు పైన ఎక్కువ శ్రద్ధ పెరుగుతుంది. సరిగ్గా చదవకపోతే తల్లిదండ్రులకు కంప్లైంట్ ఇస్తారన్న భయం పెరుగుతుంది. పిల్లలు సమయాన్ని వృధా చేయకుండా వినియోగించుకుంటారు. పిల్లలు ఇతరులతో కూడా క్రమశిక్షణగా ఉంటారు. పాఠశాల విద్యా విధానం గురించి క్షుణ్ణమైన అవగాహన ఏర్పడుతుంది. ఇక టీచర్ల విషయానికొస్తే, పిల్లల గురించి వారికి తెలియని విషయాలు వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా తెలుసుకోవచ్చును. వాళ్ళ బోధనలో లోపాలు ఏమన్నా ఉంటే అవి సరిదిద్దుకోవచ్చు. చదువులలో వెనుకబడిన పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ వహించడంలో ఉపాధ్యాయులకు ఆస్కారం ఉంటుంది. పిల్లలకు మంచి పద్ధతులు, క్రమశిక్షణ నేర్పించడం వలన తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. కొందరి పిల్లల పట్ల గల అపోహలు తొలగిపోతాయి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించగలుగుతారు, వాటిని తీర్చగలుగుతారు. పిల్లలకు పాఠాలు చెప్పడం వలన ఉపాధ్యాయులకు తృప్తిగా ఉంటుంది.
ఇవన్నీ వింటుంటే గురు శిష్య బంధం బలపడుతుందని నాకు అనిపిస్తుంది. మరి తల్లిదండ్రులకు పీటీఏ సమావేశం ఎలా ఉపయోగపడుతుందంటావు?
తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులతో పరస్పర సంభాషణలను కొనసాగించడం వల్ల పిల్లల అభివృద్ధిని తెలుసుకోవచ్చును. తమ పిల్లల ప్రవర్తన ఇంట్లోనూ, స్కూల్లో ఒకేలా ఉందా లేదా అని తెలుసుకోవచ్చును. పిల్లలు తరగతికే పరిమితం అవుతున్నారా, ఇతర కార్యకలాపాల్లోనూ పాల్గొంటున్నారా లేదా అనేది తెలుస్తుంది. తమ బిడ్డ విద్యా ప్రణాళికను రూపొందించుకోవచ్చు.
ఆలోచిస్తుంటే పాఠశాల యాజమాన్యానికి కూడా ఉపయోగమేనేమో.
అవునమ్మా, యాజమాన్యం కూడా లబ్ధి పొందుతుంది. ఎప్పటికప్పుడు పీటీఏలు నిర్వహించడంలో ఆయా స్కూళ్లలో విద్య, క్రమశిక్షణకు కూడా ప్రాముఖ్యత ఉంటుంది. సమాజంలో మంచి పేరుంటుంది. ఎన్నో బహుమతులు, సర్టిఫికెట్లు గెలుచుకుంటారు. పిల్లలను ఆ స్కూళ్లలోనే చేర్పించేందుకు ఇష్టపడతారు.
ఇదంతా విన్నాక నాకేమనిపిస్తుందంటే, పీటీఏలు ఏర్పడి సమావేశాలు సక్రమంగా నడుస్తుంటే మన విద్యా వ్యవస్థ చాలా బలంగా, పటిష్టంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉంటే పిల్లల భవిష్యత్తు విజ్ఞానమయంగా ఉంటుంది.
గృహ విజ్ఞాన కళాశాలలో ఆహారం, పోషణ విభాగం విద్యార్థులు 2 శిక్షణా కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. మొదటిది 8-10 రకాల బేకరీ ఉత్పత్తుల తయారీపై శిక్షణ. బిస్కెట్లు, పేస్ట్రీస్, కుకీస్, కేకులు తయారు చేయడం నేర్పిస్తారు. రెండవది చిరుధాన్యాలతో వంటకాల తయారీ, అంటే జొన్న, రాగి, సజ్జ, సామ, కొర్ర, వరిగ మొదలైన చిరుధాన్యాలతో 4-5 రకాల అన్నాలు, పోహా, ఇడ్లీ, ఉప్మా, దోశే, రొట్ట, జావా, సంగటి మొదలైనవి నేర్పిస్తారు. అలాగే పాయసం, లడ్డు, మిక్సర్, పకోడీ, మురుకులు వంటి చిరుతిండ్లు కూడా నేర్పిస్తారు. ఆసక్తి గల వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 0402324408. ఫోన్ నెంబర్ మరొకసారి 0402324408, ఎక్స్టెన్షన్ 216, ఎక్స్టెన్షన్ నెంబర్ మరొకసారి 216. ఆ విభాగం వారినే ఆహారం, పోషణ సలహాలకై ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు వ్యక్తిగతంగా సంప్రదించవచ్చును. అవకాశాన్ని శ్రోతలు సద్వినియోగం చేసుకోగలరు.
వాతావరణం మారింది మీరంతా గమనించే ఉంటారు. అవును, పగటి ఉష్ణోగ్రతలు తగ్గటం వలన వాతావరణం కొంతవరకు బాగానే ఉందని చెప్పుకోవాలి. మరి అడపాదడప వానలు కూడా వస్తున్నాయి. అవి కొంత ఆనందాన్ని ఇచ్చినా వాటి వలన వ్యవసాయానికి చాలా నష్టం జరిగింది. మార్కెట్ యార్డులకు తరలించిన పంటల దిగుబడులు తగ్గిపోయాయి. అలాగే మన ఆరోగ్యానికి కూడా నీటి కాలుష్యం వలన హాని జరగవచ్చు. అందుకే మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. రోడ్డు ప్రక్కన అమ్మే తినుబండరాలను తినడం బంద్ చేయాలి. పరిశుభ్రతమైన నీరే తాగాలి. ముఖ్యంగా పిల్లలకు కాంచి చల్లార్చిన నీటినే ఇవ్వండి. వాన నీటిలో నడవడం సాధ్యమైనంత వరకు తగ్గించాలి. పాదాలకు ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ సమయంలో వాన నీటిలో మురిగినీరు కూడా జతయ్యే అవకాశాలు ఎక్కువ కాబట్టి. మలం, మూత్రం, నీరు ఒకదానితో ఒకటి కలిసి ప్రవహించే సమయం ఇది. కాబట్టి ఈగలు వాలకుండా, ముఖ్యంగా ఆహారం మీద వాలకుండా జాగ్రత్త పడాలి. కానీ ఇప్పటికీ కూడా వర్షం నీళ్లు నిల్వ ఉంటాయి కదా, దోమల ఉత్పత్తి పెరగవచ్చు. కాబట్టి పాత బకెట్లలో, కుండలలో, డబ్బలలో వాన నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. అలాగే మన ఇంటి పరిసరాలలో కూడా నీళ్లు నిల్వ ఉండే గుంతలు లేకుండా చూసుకోండి.
విజ్ఞానగని శీర్షికకు స్వాగతం. ముందుగా గత వారం ప్రశ్నలు, వాటికి సమాధానాలు, విజేతల వివరాలను తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, ప్రపంచ జనాభా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? సమాధానాలు, ఏ జూలై 11వ తేదీ, బి జూన్ 5వ తేదీ. దీనికి సరైన సమాధానం ఏ జూలై 11వ తేదీ. గత వారం రెండవ ప్రశ్న, తొలి ప్రపంచ జనాభా దినోత్సవం ఏ సంవత్సరంలో జరిగింది? సమాధానాలు, ఏ 1989వ సంవత్సరం, బి 1987వ సంవత్సరం. సరైన సమాధానం ఏ 1989వ సంవత్సరం. ఒక దేశ ఆర్థిక ప్రణాళికలు, సామాజిక పథకాలు రూపొందించడానికి జనాభా లెక్కలు అవసరం. అటువంటి లెక్కలను ప్రతి దేశం సిద్ధం చేసుకుంటుంది. జనాభా లెక్కల ఆధారంగానే ప్రభుత్వ పథకాల రూపకల్పన, వెనుకబడిన ప్రాంతాలు, వర్గాలు, గుర్తింపు వంటివి జరుగుతాయి. అందువల్ల జనాభా లెక్కలకు అంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంటుంది. నానాటికీ పెరుగుతున్న జనాభా, తద్వారా తలెత్తే దుష్పరిమాణాలను ప్రజలకు వివరించేందుకు, వారికి ఆయా సమస్యలపై అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదలకు, తరుగుదలకు సంబంధించిన విషయాల గురించి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకుగాను ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రత్యేక అంశం మీద వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 2016వ సంవత్సరపు అంశం, యువతుల అభ్యున్నతి కోసం పెట్టుబడి. 1987వ సంవత్సరం జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా 5 బిలియన్లకు చేరుకున్న రోజు. ఆ రోజును ప్రపంచ జనాభా దినంగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. కానీ 1989వ సంవత్సరం తొలి ప్రపంచ జనాభా దినోత్సవం జరిగింది. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు శ్రీహితులు జి సంపత్ వేంపాడ్, శ్రీధర్ రెడ్డి, గంభీరావుపేట్. మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు డాక్టర్ స్వరూప, దోమల్గూడ, అనిల్ కుమార్ రెడ్డి, ఖమ్మం, విజయ భాస్కర్, మద్దుల చెరువు. రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు మణికంఠ సుబ్రహ్మణ్యం, ఉత్తరపల్లిపాలెం, మహాలక్ష్మి, ఆదోని, అశ్విని, శ్రీకాకుళం. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈసారి ప్రశ్నలు విటమిన్ల గురించి. మొదటి ప్రశ్న, ఏదైనా గాయమైనప్పుడు కొద్దిసేపు రక్తస్రావం జరిగి తరువాత ఆగిపోతుంది. అలా ఆగిపోవడానికి దోహదం చేసే విటమిన్ ఏది? సమాధానాలు, ఏ కే విటమిన్, బి ఈ విటమిన్. ప్రశ్న మరొకసారి, ఏదైనా గాయమైనప్పుడు కొద్దిసేపు రక్తస్రావం జరిగి తరువాత ఆగిపోతుంది. అలా ఆగిపోవడానికి దోహదం చేసే విటమిన్ ఏది? సమాధానాలు, ఏ కే విటమిన్, బి ఈ విటమిన్. రెండవ ప్రశ్న, రక్తానికి ఎర్ర రంగునిచ్చే హిమోగ్లోబిన్ తయారు కావడానికి దోహదం చేసే విటమిన్ ఏది? సమాధానాలు, ఏ బి విటమిన్, బి సి విటమిన్. ప్రశ్న మరొకసారి, రక్తానికి ఎర్ర రంగునిచ్చే హిమోగ్లోబిన్ తయారు చేసుకోవడానికి దోహదం చేసే విటమిన్ ఏది? సమాధానాలు, ఏ బి విటమిన్, బి సి విటమిన్. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9492924222 నెంబర్ మరొకసారి 9492924222కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉండాలని ఆశిస్తూ ఇక సెలవు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.